ఈరోజు మనం గాయత్రి చిత్రావళిలో పరమపూజ్య గురుదేవులు ఇచ్చిన ఒక అతి కష్టమైన టాపిక్ని, ఆ కష్టం మనకు ఆయనకు కాదు, ఆ కష్టమైన టాపిక్ మీ అందరికీ తెలిసిందే, కుండలిని. కుండలిని అంటే ఒక రకంగా కష్టం, ఒక రకంగా చాలా సులభం. చాలా సులభం అంటే అర్థం చేసుకోవడానికి, అంటే మెంటల్గా మనం ఒక ఐడియా తెచ్చుకోవడానికి సులభమే, కానీ ప్రాక్టీస్ చేయడానికి మటుకు ఖచ్చితంగా కష్టం. ఖచ్చితంగా కష్టం అని ఎలా చెప్తామంటే, కష్ట సాధ్యం అంతేగాని అసాధ్యం కాదు. అసాధ్యం అయితే ఈ లోకంలో ఎవరు చేసి ఉంటుంది, కానీ కష్టసాధ్యం. కిందకి కుండలిని జాగరణ, కుండలిని శక్తి ఎందుకు, అసలు ఆ ప్రశ్న మొట్టమొదటి కావాలి. ఎందుకు కుండలిని, ఎందుకు బాబు? ఆల్రెడీ మాకున్న శక్తులు చాలు కదా. అంటే లక్ష్మీ ఉపాసన ఉంది, లేకపోతే ఇంకో గాయత్రి ఉపాసన చేస్తున్నాం, తర్వాత ఇంకా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కుండలిని అనేది స్పెషల్గా దాని మీద ఎంత స్ట్రెస్ ఎందుకు? గురువుగారు కూడా కుండలిని మహావిజ్ఞానం పుస్తకం పబ్లిష్ చేశారు. అలాగే అర్హత గల వాళ్ళకి నేను కుండలిని నా అంతటి నేను వచ్చి చెప్తాను ఇంకా వచ్చే 200 సంవత్సరాల లోపల అని క్లియర్గా ఆయన వాగ్దానం చేశారు. అలాగే మాస్టారు మనందరి మీద ప్రేమతోటి కుండలిని నామాలు ఇచ్చారు, గురుదేవులు 108 నామాలు ఇచ్చారు దడాలలో చేయమని. ఇవన్నీ గమనిస్తే కుండలిని చాలా వాల్యూ ఉండకపోతే దాని గురించి విడిగా ఒక పుస్తకం రాయడం, అలాగే కుండలి మీద తంత్ర గ్రంథాలు అన్నీ కూడా కుండలిని గురించే చెప్తాయి, ఒకే శక్తి గురించి. ఇంతకీ కుండలిని అంటే ఏంటి? మనకు ఒక స్ప్రింగ్ ఉందనుకోండి మన చేతిలో, ఆ స్ప్రింగ్ ఏమి చేయకుండా అలా వదిలితే మామూలుగా ఉంటుంది, కానీ దాని దగ్గరికి నొక్కితే ఏమవుతుంది, దాంట్లో ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఒక శక్తి దాంట్లో ఉద్భవిస్తుంది. ఉద్భవించి ఏం చేస్తుంది, మన చెయ్యిని పెట్టి కనుక నొక్కుతుంటే చెయ్యిని పైకి తోసేస్తుంది. పూర్వం సోఫాలు ఉండే, ఆ సోఫాల్లో ఈ కాయర్తో అంటే కొబ్బరి పీచుతో చేసేవాడు, దాని మధ్యలో స్ప్రింగిల్ లాంటివి పెట్టేవాడు, దాని మీద కూర్చున్న వాళ్ళని ఇలా పైకి తోసేది. అలాగా ఇప్పుడు రావట్లేదు అలాంటివి, మామూలు మెత్త వస్తున్నాయి. ఇప్పుడు ఈ శరీరంలో కూడా శక్తి అనేది ఉండకపోతే మనిషి పనిచేయలేడు. అలాంటి శక్తి శరీరంలో ఉన్నది, ఎక్కడ ఉన్నది అనేది తర్వాత విషయం. శరీరం అంతగా ఉంటుంది శక్తి, ఒక మూల దక్కదు. కానీ ఇంట్లోకి కరెంటు రావాలనుకోండి, ఇంట్లో అప్లయన్సెస్ అన్నీ పనిచేయాలంటే, ఫ్రిడ్జ్ టీవీ ఇంకా రకరకాల అన్నీ పనిచేయాలంటే, మనకు ఇంటి లోపలికి కరెంటుకి ఒక పాయింట్ కావాలి. బయట నుంచి ఎక్కడో తయారయ్యే కరెంటు శ్రీశైలంలో తయారవుతుంది అనుకున్నాం, అక్కడ నుంచి విజయవాడకి రావాలంటే అదిలో ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లు, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లు, ఇలా రకరకాలు ఉంటాయి. అవన్నీ వచ్చిన తర్వాత చివరికి ఇంటికి పోల్ నుంచి కనెక్షన్ వస్తుంది. ఆ ఇంట్లో వచ్చిన కనెక్షన్ నుంచి మిగతా వాటి అన్నిటికీ వస్తుంది తప్ప, డైరెక్ట్గా పోల్ నుంచి ఇంట్లోకి వచ్చేసేది కరెక్ట్ కదా, ఒక చోట ఆగుతుంది, అక్కడి నుంచి మళ్ళీ ప్రతి గదికి సప్లై అవుతుంది. 3 ఫేజ్ అయితే 3 ఫేజ్, సింగిల్ ఫేజ్ అయితే సింగిల్ ఫేజ్. ఈ కొండల్ని కూడా 3 ఫేజ్ కరెంటే, సింగిల్ ఫేజ్ కాదు అది. అలాగా మనకు విశ్వం అంతా ఉన్న మహాప్రాణశక్తి ఏదైతే ఉందో అది ఒక వ్యక్తిలో ప్రవేశించి పనిచేయడానికి దానికి ఒక పాయింట్ కావాలి. అందుకే కొండల్ని అంటే బొమ్మ చూసి పాములాగా ఉంటుందని, పాములాగా ఉంటుంది కాబట్టి దాన్ని సర్పిణి అన్నారని. కొండల్ని అంటే పాము 3 చుట్టలు చుట్టుకొని 4 కొంచెం తలకాయ పైకి వచ్చింది, అవన్నీ ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా మనకు భాష గురించి కొంత ఐడియా ఉండాలి. రాముడు అనే అర్థం, పదానికి అర్థం ఏంటంటే తనలో తాను ఆనందంగా ఉండేవాడు, ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు, తనకి తాను ఆనందంగా ఉంటాడు. దానికి కారణం ఏముండదు, అంటే ఇవాళ ఎండగా ఉంది కాబట్టి ఏసీ చేసి పడుకుంటే ఆయన హాయిగా ఉంది ఆనందంగా ఉంది అండవు. ఇవాళ ఏదో మాస్టర్ షెఫ్ ఏదో వండి పెట్టాడు, అది తింటే చాలా బాగుంది ఆనందంగా ఉంది అండవు. మరి ఆనందంగా ఉంది అని ఎలా అంటాడు అంటే, ఇప్పుడు మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం, విశ్వం అంతా ఉన్న శక్తి మనలో పనిచేయాలి. మనలో పనిచేయాలంటే అంటే మరి ఇవి సృష్టించిన తర్వాత ఈ శరీరానికి పనిచేసే శక్తి ఇవ్వకపోతే ఇంకా సృష్టించే ఉపయోగం వేస్ట్ కదా. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు, మనిషిని సృష్టించి తాను ఏ రకంగా అయితే ఈ సృష్టిని ఒక ఉద్దేశంతో కల్పించాడు, ఆ ఉద్దేశం ఒక్కటే, 2 3 ఏ ఉండవు లక్ష్యాలు, ఒకటే ఒకటి ఆనందము. అన్ని ఆనందంలో పర్యవసానం చెందుతాయి. నాకు చిన్నప్పుడు అంటే బాగా చింతలేటప్పుడు అని, లేకపోతే ఏదో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అలా కాదు, అజ్ఞానం ఇప్పుడు ఏదో జ్ఞానం వచ్చిందని కాదు, ఒక స్థితిలో ఇంటింటికి పాపం వచ్చేవాళ్ళు, అలాగే రైల్లో వెళ్తుంటే అడుక్కునేవాళ్ళు, వాళ్ళ చేతులు చూసేవాళ్ళు. నాకు కొంచెం కెమిస్ట్రీ పరిచయం ఉంది. ఆ గీతలు చూస్తే వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు పాపం అని ఆలోచించేవాళ్ళు. వాళ్ళు ఒక చంటి పిల్లని ఎత్తుకుని, మా అమ్మాయికి పాలు కావాలి డబ్బులు ఇవ్వరా అని అడుగుతుంటే చాలా బాధ వేసేది. వీళ్ళే సరిగ్గా బతకలేరు, వీళ్ళకి మళ్ళీ పిల్లలు, వాళ్ళని పోషించడానికి అడుక్కోవడం ఈ కష్టాలు, ఏమిటి ఇలాగ ఎందుకు చేస్తున్నారు అంటే, దాంట్లో ఒక రహస్యమైన, రహస్యం కానిది రహస్యమైనది ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళు ఏ రకమైన కుటుంబ పరిస్థితి ఉంది, ఏ రకమైన ఆర్థిక పరిస్థితి ఉంది, ఏ రకమైన ఆరోగ్య పరిస్థితి ఉంది, ఇవి కాకుండా మొట్టమొదటిగా ఆనందం కోసం ప్రతి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అది ఇంద్రియాలతో వస్తుందా అని అనిపించింది అనుకోండి, ఇంద్రియాలతోనే ఆనందం పొందుతారు. అంటే కొందరికి బాగా రకరకాల రుచులు వండుకు తింటాం ఇష్టం, దే ఫీల్ హ్యాపీ. హ్యాపీనెస్ వేరు, బ్లిస్ వేరు. బ్లిస్ ఏమో ఆనందం, హ్యాపీనెస్ అంటే సంతోషం. సంతోషానికి వ్యతిరేక పదం ఉంటుంది దుఃఖం. అంతేగాని ఆనందానికి వ్యతిరేక పదం ఉండదు. బాధ అనేది ఆనందానికి వ్యతిరేకం కాదు. అసలు ఆనందం అనే దానికి వ్యతిరేక పదాలు ఉండవు. దుఃఖము సుఖము, జయము అపజయం ఇలా ఉంటాయన్ని, మానము అవమానము. మనను గౌరవించడం అగౌరవపరచడం, మనను పొగడటం తిట్టడం, ఇలాంటివన్నీ కూడా ద్వంద్వాలు ఉంటాయి తప్ప ఆనందానికి ద్వంద్వం లేదు. ఎందుకంటే ఆనందం అనేది భగవంతుడు, ఆనందం అనేది భగవంతుడు, భగవంతుడు ఒక్కడే, రెండు లేడు. కాబట్టి సృష్టిలోకి వచ్చినవన్నీ రెండు రెండుగా ఉంటాయి, ద్వంద్వాలు ఉంటాయి. ఆ ద్వంద్వ అతీత స్థితి అంటేనే భగవంతుడిని చేరుకోవడం. ఆ ఆనందం కోసమే ప్రతి వాళ్ళు జీవిస్తారు అని మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. కాబట్టి రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి పిల్లలు ఉండకూడదా? ఉండొచ్చు. వాళ్ళు కూడా ఆనందం కోసమే జీవిస్తున్నారు అనేది మర్చిపోకూడదు. వాళ్ళని ఆ రకంగానే అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఆనంద స్వరూపుడు కాబట్టి వాళ్లకున్న పరిస్థితుల్లో వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు, తప్పులేదు. అలాగ వెతుక్కునే వాళ్లే అందరూ భూమి మీద ఉన్నవాళ్ళు. వాళ్ళేదో తప్పు చేస్తున్నారు, మనం ఏదో గొప్పగా ఉన్నాం అనుకోకూడదు. ఇది అంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, భగవంతుడు ఈ ఆనందం మనకి ఇచ్చాడు. మనకు ఆ ఆనందాన్ని పొందటానికి, ఆనందంగానే ఎప్పుడూ ఉండటానికి కూడా శక్తి కావాలి. ఆనందం పొందడానికి శక్తి ఎందుకండి అంటే, శక్తి లేకుండా అనారోగ్యంతో నీరసంగా అలా పడి ఉంటే మనం ఆనందంగా ఉన్నట్ట కాదు కదా. ఆనందం ఉన్న చోట ఇంకో రెండు లక్షణాలు ఉంటాయి. అవేంటి? సత్ చిత్. సత్ అంటే ఎప్పుడు ఉంటుంది, చిత్ అంటే ఎప్పుడు అలాగ దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది అన్నమాట, ప్రకాశంగా ఉంటుంది. కొందరిని చూస్తే మనకు చాలా ఉత్సాహం వస్తుంది, అది చిత్ అంటే. అంతే తప్ప ఏదో మొహం ఎప్పుడు వెలిగిపోతుంది, బొమ్మల్లో వేస్తాడు బుద్ధుడి చుట్టూ, కృష్ణుడి చుట్టూ, రాముడి చుట్టూ, అలా చుట్టూ వెలుగు, అలాగే గురునానక్ చుట్టూ అది, అలాంటి వెలుగు నిజంగానే ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని చూస్తే మనకు ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం ఏదైతే ఉందో అదంతా కూడా ఎక్కడెక్కడ భగవంతుడి విభూతి ఉందో అక్కడక్కడల్లా ఉత్సాహం, స్ఫూర్తి, ధైర్యం, సాహసం, పనిచేయాలనే ఒక తపన, ఇవన్నీ లోపల నుంచి కన్నుకు వస్తాయి అన్నమాట. అదంతా కూడా చిత్ స్వరూపమే. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్వీ 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 నమో నమః. ఆవిడ బుద్ధి రూపంలో ఉంటుంది మనలో, చిద్రూపిణి. అలాగే యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత, ఆవిడ మాయారూపంగా కూడా ఉంటుంది. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత, శ్రద్ధగా కూడా మనలో ఉంటుంది. ఇలాగా మనలో ఉన్న అన్ని శక్తులు అమ్మాయి. ఆ అన్ని శక్తుల మూలము ఏదైతే ఉందో అన్నిటికీ కలిపిన ఒక మాట అది, శక్తులన్నిటికీ మూల కందము. కందం అంటే దుంపలాంటిది అనమాట. మూలం ఏదైతే ఉందో అది కుండలిని. అన్ని శక్తులు దాంట్లో ఈ మాస్టర్ సివివి గారు అంటారు. ఒకసారి ఒకళ్ళు ఇంటికి వెళ్తారు, వెళ్తే ఆయన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఒక పేషెంట్కి. ఏంటి ట్రీట్మెంట్? పాము గరిచిన వాడికి ఆ కాలుకి ఎక్కడో ఒక పాము గరిస్తే ఒక పాము నెత్తి మీద ఉన్న మణి ఉంటుంది అనమాట, అలాంటి మణి పెడతారు కాలుకి, పెడితే అది విషం పీల్చేస్తుంది, పీల్చేస్తే తగ్గిపోతుంది అనమాట. ఇవి చేస్తున్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే చెప్తారు అక్కడ. అలా కాదు, అసలు కుండలిని శక్తిని వాడితే నువ్వు ఒకేసారి ఎంతో మందికి తగ్గించగలవు కదా అంటారు ఆయన. ఎవరు? సివివి మాస్టర్. అంటే ఆయన ఆ మాటల్లో చెప్పినది ఏంటి, కుండలిని శక్తి అనేది పనిచేస్తుంటే ఒకేసారి అంటే ఒకే సమయంలో ఎన్నో చోట్ల ఆ పనులన్నీ చేయించగలరు అంతే కదా. ఇప్పుడు గురువు గారు పరమపూజ్య గురుదేవులు ఒక చోట భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే అక్కడ ఉన్న శిష్యుడు అడుగుతాడు, స్వామి మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఎన్నో చోట్ల ఉంటారని చెప్తున్నారు, ఇప్పుడు ఫలానా ఊళ్ళో ఉన్నారా మీరు? అవును ఉన్నాను. ఫోన్ చేసి కనుక్కో అంటే ఫోన్ చేసి కనుక్కుంటారు, అవును గురువు గారు ఇప్పుడు లెక్చర్ ఇస్తున్నారు ఇక్కడ, అక్కడేమో లెక్చర్ ఇస్తున్నారు, ఇక్కడేమో వీళ్ళు ఇంట్లో అన్నం తింటున్నారు. అలాగే మనకు గురు చరిత్రలో ఒకే రోజు ఐదారుగురింటికి దీపావళి నాడు నరసింహ సరస్వతిగా దత్తాత్రేయ స్వామి అవతారంలో ఒకే సమయంలో అందరిళ్ళకి వెళ్ళి అందరిళ్లలో భోజనాలు చేయటం అనేది మనకు చరిత్ర చెప్తుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఒకే సమయంలో అందరిళ్లలో ఉంటాడు. ఇవన్నిటికీ శక్తి ఎక్కడ ఉంది అంటే, మాస్టర్ గారి మాటల్లో అర్థమైపోతుంది, ఒక్క కుండలిని శక్తి పనిచేస్తే కనుక నువ్వు ఒక్క పాము గరిచిన వాడికి కాదు, ఒకేసారి 100 మందికి పాము గరిచిన వాడికి కూడా తగ్గించగలవు కదా. ఆ కుండలిని శక్తి సంపాదించు అంటారు ఆయన్ని. ఆయన పేరు పిఎన్ నరసింహన్ గారు, పోతరాజు నరసింహన్ గారు. ఆయన పెద్ద ప్రొఫెసరు మద్రాసులో. ఇలాగా కొండలని గురించి ఇంకా శ్రీరామకృష్ణ పరమహంసగా గురువు గారు ఉన్నప్పుడు అన్న మాట ఏంటంటే, బ్రహ్మజ్ఞానము కావాలి అన్నవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కొండలని జాగరణ జరిగితేనే వస్తుంది. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? మనకు కనిపిస్తున్నదంతా భగవంతుడే. పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం, పురుష సూక్తంలో ఉంటుంది. పురుష ఏవేదం, ఇదంతా పురుషుడే అని తెలుసుకో. పురుషుడు అంటే మనకు సీక్రెట్ డాక్టర్ని ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు మాస్టర్ చెప్తారు, పురుషుడు అంటే ఎవరి వల్ల ఈ మొత్తం సృష్టి జరుగుతున్నదో ఆ మూల కారణ స్వరూపుడు, అన్నిటికీ మూలమైన వాడు. అంటే ఈ సృష్టి ఇలా సంకల్పించాలి అనే సంకల్పం ఎవరికి వస్తుందో అతడు. సృష్టికి సృష్టించాలనే సంకల్పం ఏదైతే ఉందో సంకల్ప స్వరూపిణి గాయత్రి, ఆ సంకల్పాన్ని కూడా ఎవరి నుంచి బయటికి బహిర్గతం అవుతుందో ఆ సంకల్పం, ఆయన పురుషుడు. ఆయన మనలో, మనలో అంటే అర్థం ప్రతి ఒక్క జీవిలో భౌతికంగా అలాగే ఆత్మపరంగా అంతరాత్మగా అంటే పరమాత్మపరంగా మూడు రకాలుగా ఉంటాడు. భౌతికంగా ఉన్నవాడిని క్షరపురుషుడు అంటారు. అంటే క్షరము అంటే నశించేది, నశించదే అంటే అర్థం ఏంటంటే రూపం మారుతుంది తప్ప నశించదు, దాన్ని క్షేత్రము అంటారు. మాస్టర్ ఏం చెప్పారు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండింటి గురించి చెప్తుంది ఈ సీక్రెట్ డాక్టర్ని. మొట్టమొదట ఫస్ట్ వాల్యూమ్ క్షేత్రము అంటే ఈ భూమి ఇది ఎలా ఏర్పడిందో అలాగే శరీరం ఎలా ఏర్పడిందో చెప్తుంది. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరాన్ని అధిష్ఠించి ఉండే ఆత్మ జీవుడు వాడు ఎలా తయారయ్యాడు అనేది రెండో పార్ట్ చెప్తుంది అన్నారు. అలాగే పురుషుడు అంటే క్షరపురుషుడు ఆత్మ, క్షరపురుషుడు శరీరము, క్షరపురుషుడు శరీరము అది క్షేత్రము, అక్షర పురుషుడు ఆత్మ అది. ఈ రెండింటికి అతీతంగా ఉండేవాడు, సర్వముకు సర్వానికి మూల కారణమైన వాడు పురుషోత్తముడు. అలాంటి ఆ పురుషోత్తముడే ఈ సర్వమును, అతడే అక్షర పురుషుడు, అతడే క్షరపురుషుడు, అతడు కానిది ఏదీ లేదు. విష్ణు సూక్తం కూడా అదే చెప్తుంది, అతడొక్కడే అకలంకుడు, అన్నియునతడే, ఆత్మయతడే, దేహమతడే, పరమాత్మయునతడే, భూమి అతడి, జలము అతడి, అగ్ని అతడి, వాయువు అతడి, ఆకాశం అతడి, అన్నియు అతడి అని విష్ణు సూక్తం చెప్తుంది. ఇవన్నీ చెప్పుకుంటున్నందుకు ఇలాంటి అన్నీ తానే అయిన వాడికి ఎంత శక్తి ఉంటుంది? ఆ శక్తికి పేరు కొండలిని. ఈ కొండలిని ఈ శక్తి వీటి గురించి మాట్లాడుకుంటే చిన్న కథ గుర్తుకొస్తుంది. అదేంటంటే రావణాసురుడు యుద్ధానికి వెళ్ళాడు, వెళ్ళి అందరినీ జయించేస్తున్నాడు వర్షం పెట్టి. అలా జయించడానికి వెళ్ళినప్పుడు కొంతమందిని జయించాడు, కొంతమందికి వెళ్తే మేము యుద్ధం చేయలేమన్నారు. అలాగ వెళ్ళిన వాళ్ళల్లో పార్వతి తండ్రి, ఆయన ఎవరు హిమాలయాలు, హిమవంతుడి దగ్గరికి వెళ్తే నేను యుద్ధం చేయలేను రా బాబు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి ఫలానా చోటుకి వెళ్ళి అంటాడు. అక్కడికి వెళ్తే వాడంటాడు అలా కాదు, పాతాళలోకంలో బలిచక్రవర్తి ఉన్నాడు, వాడిని జయించరా అంటాడు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాలంటే పాతాళం కాదు. అక్కడికి వెళ్తే ఓ పంచేయి, మా లోపలికి వచ్చే ముందు అక్కడ ఒక కాపలవాడు ఉంటాడు, వాడు కాపలవాడితో మాట్లాడతాడు. ఆ కాపలవాడు ఎవడు? విష్ణుమూర్తి. అక్కడ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏమంటాడంటే, అగో చూడు అక్కడ చిన్న చెవికి పెట్టుకునే పోగు ఉంది, దాన్ని కాస్త కదిపి ఇలా తీసుకురా నా దగ్గరికి అంటాడు. ఆ చెవికి పెట్టుకునే పోగు దగ్గరికి వెళ్తాడు. ఎవరు ఈ చెవులకు పెట్టుకుంటారు కదా ఆడవాళ్ళందరూ, దాన్ని ఏమంటారు ఇయర్ రింగ్స్. అక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకుని లాక్కు రావడానికి ట్రై చేస్తాడు, అది కదలదు. రావణాసురుడికి కదలదు అది. ఆయన ఏకంగా నేను కైలాస పర్వతాన్ని కదిపేశాను, అది చేసేసాను, ఇది చేసేసాను, అదేమిటి నేను కదపలేకపోతున్నాను, అక్కడ ఇయర్ రింగ్ కదపలేకపోతున్నాను అంటే అప్పుడు చెప్తాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి లోపలికి బలి చక్రవర్తిని ఓడిస్తున్నావు కదా యుద్ధం చేయి అంటాడు. ఆ లోపలికి వెళ్తే అదేంటి అంటాడు, అదే మా నాన్న, మా నాన్న కాదు, మా నాన్నకి నాన్న ఎవరు, వాళ్ళ నాన్నగారు ప్రహ్లాదుడు, ఇంకా అలా వాళ్ళ తాత ప్రహ్లాదుడు, తాత తండ్రి ఎవరు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కదా. ఆ హిరణ్యకశిపుడిని గోళ్లతో చీల్చి చంపేశాడు కదా విష్ణుమూర్తి. ఆ హిరణ్యకశిపుడు చెవికి పెట్టుకున్న రింగ్ అది, ఆ రింగ్ని ఎవరు కలపలేకపోయాడు, మిస్టర్ రావణాసురుడు కలపలేకపోయాడు. చూసావా నువ్వు ఎవరి చెవి రింగుని కదపలేకపోయావో వాణ్ణి నా తాతగారి తండ్రి అయిన నా తాతగారి తండ్రి హిరణ్యకశిపుడిని విష్ణుమూర్తి గోడతో పట్టి చీల్చి చంపేశాడు. ఏమిటనుకుంటున్నావు అని చెప్తాడు. చెప్తే అమ్మో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి రావణాసురుడు వెళ్ళిపోతాడు మాట్లాడకుండా. అలాంటి వాడితో యుద్ధం చేయబోతున్నాను అని చెప్పడం ఒక రకంగా. విష్ణువు రాముడుగా వచ్చాడు కదా, అలాంటి శక్తివంతుడు ఎవరైతే ఉన్నాడో, ఒక చెవి రింగు కదపలేకపోయాడు రావణాసురుడు, వాడు బలం ఎంతో అర్థం అవ్వాలి. ఇలాగా ఈ సమస్త సృష్టిలోనూ బలం అనేది అతి ముఖ్యమైనది. అందుకని చాలామంది శక్తియోపాసన చేసేవాళ్ళు. ఈ శక్తియే కుండలని, ఈ మహా విశ్వం అంతటిని, విశ్వాలంతటినీ సృష్టిస్తున్న ఆ పరమాత్మ యొక్క శక్తిని కుండలని అనే దానికి సంకేతనామాలు ఉంటాయి. అంటే క్యాపిటల్ లాగా మనం మ్యాప్లో ఢిల్లీ అని చూపిస్తాం ఒక చుక్క వేసి, లేకపోతే ఇక్కడ కలకత్తా అంటాం, ఇక్కడ హైదరాబాద్ అంటాం, ఇక్కడ యుఎస్లో హోస్టన్ ఇది, లేకపోతే టెక్సాస్ ఇది, లేకపోతే కాలిఫోర్నియా ఇది, లేకపోతే వాషింగ్టన్ ఇది, అన్ని చుక్కలే మనం చేతిలోనే ఉంటుంది పటం మొత్తం. అలాగా ఈ కుండలనికి మహర్షులు దర్శించిన మహాత్ములు అందరూ ఏం చెప్పారంటే, విశ్వం అంతటే ఉన్నదాన్ని శ్రీం అన్నారు. శ్రీం అనే బీజం పరమాత్మ యొక్క అనంతమైన కుండలని శక్తికి గుర్తు. మాస్టర్ ఇచ్చిన మంత్రం ఇవాళ యాక్చువల్గా మీకు డైరెక్ట్గా కుండలని చెప్దామని మొదలు పెడితే కొంచెం టాపిక్ రామకృష్ణ మాస్టర్ మీదకి మళ్ళుతుంది, ఇంకోలా అనుకోకండి. మాస్టరు 95 జనవరిలో ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చారు సీక్రెట్ డాక్టర్ మీద. దాంట్లో అతి ముఖ్యమైన విషయాలు చర్చించారు, కానీ ఆయన చెప్పే కథల్లో ఆ ముఖ్యమైన విషయాలు తుష్మని అటెన్షన్ క్యాచ్ చెయ్యటానికి వీలు లేకుండా ఉంటాయి. ఆయన చెప్తూనే ఉన్నారు, మీరు అటెన్షన్ అటు ఇటు పోగొట్టుకోకండి, జాగ్రత్తగా వినండి, అలా జాగ్రత్తగా వినండి అని చెప్తున్న వాటిల్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఋషులందరూ కూడా SOS పంపించారు. SOS అంటే సేవ్ అవర్ సోల్స్ పంపిస్తే అది ఎక్కడికి వెళ్ళింది, సిరీస్లోకి వెళ్ళింది. సిరీస్ స్టార్ డాగ్ స్టార్ అంటాం, ఆ డాగ్ స్టార్ నుంచి మళ్ళీ రిప్లై వచ్చింది. వచ్చిన దాన్ని మొట్టమొదటి సైంటిస్టులు పట్టుకున్నారు, సరే మళ్ళీ పంపించారు, మళ్ళీ అలాగే జరిగింది. కానీ 95 నుంచి 2000 సంవత్సరం మధ్యలో ఒక మహాశక్తి భూమి మీద ఆవిర్భవిస్తుంది. మళ్ళీ ఒకసారి సీక్రెట్ డాక్టర్ మాస్టర్ చదవండి, లేదా క్యాసెట్లు వినండి. అలాంటి ఒక మహా అద్భుత శక్తి ఆవిర్భవించింది, మాస్టరే ఆవిర్భవింపజేశారు. అదే జగజ్జని మహాయోగేశ్వరి దేవి. ఆయన ఎంత మహాత్ములందరూ కూడా చాలా నిగర్వి అంటాం, అంటే ఏ రకమైన అహంకారం లేకుండా, ఏ రకమైన గర్వము లేకుండా, చాలా అణకువతోటి, చాలా ప్రేమతోటి, ఏవి రాని హనుమంతుడు మూలం కూర్చుంటాడు. అప్పుడు ఈయన జాంబవంతుడు వెళ్ళి చెప్తాడు, నీ శక్తి అంతా ఇంత అని. అప్పుడు వెళ్ళి ఆయన లంక లంఘనం చేసి అక్కడ అమ్మవారిని చూసి మళ్ళీ వెనక్కి వచ్చి చెప్తాడు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వాళ్లలో ఎంత విద్వత్తు ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత గొప్పతనం ఉన్నా, సాక్షాత్ ఆ పరమేశ్వరుడే ఆయన అనుకునే ఉన్నా కూడా అది ఎక్కడా తెలియనివ్వకుండా ఉంటారు. అంత సింపుల్గా ఉంటారు, చూసే వాళ్ళకి ఇంతే కదా అన్నట్టుగా ఉంటుంది. మా ఫ్రెండ్కి ఒకసారి ఇంట్రడ్యూస్ చేశాను, సిగరెట్ తాగుతాడు ఆయన మీ గురువు అన్నాడు. వాళ్ళు ఎందుకు చేస్తారు అలాంటివి అంటే, అలాంటివి చేయటం వల్ల కొందరు దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తారు. ఇలాగ రకరకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. సరే, అసలు విషయం ఏంటంటే వాళ్ళ కుండలని గురించి. ఈ కుండలని అనేది మన శరీరాన్ని పనిచేయటానికి కావాల్సిన భౌతికమైన శక్తి. కానీ ఈ కుండలని ఎందుకు అని శ్రీరామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు గురువుగా చెప్పారనుకున్నాం, బ్రహ్మజ్ఞానం సంపాదించడానికి కుండలని జాగరణ అత్య ఆవశ్యకము. ఈ నా చుట్టూ కనిపిస్తున్నదంతా పరబ్రహ్మమే. మనం ఇప్పటివరకు పురుష ఏవేదం సర్వం అని నోటితో అన్నాం, నోటితో అంటాం కాదు చూడాలి, సోఫా కూర్చున్న కుర్చీ, లేకపోతే కాళ్ళకి వేసుకున్న చెప్పులు, లేకపోతే రోడ్డు మీద పడే ఉమ్మేసాడు ఎవడో ఆ ఉమ్ము, అంటే రామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు చెప్పారు గురువు గారు. ఈవెన్ ఆయన తన జుట్టుతోటి మలాన్ని దుడిచేవాడు ఇంకో చోటకి వెళ్ళి, అంటే ఆయన సాధనలో దేనికి ఎక్కువ లేదు, దేనికి తక్కువ లేదు, అన్నీ అదే అని చూడటానికి వీలుగా అలా తయారు చేసుకున్నారు అహంకార నిర్మూల సాధన అని. అలాగే చాలా ఉన్నాయి వాటిల్లో ఈ కుండలని సాధన అనేది. మనలో ఎంత అహంకారం నశిస్తే తప్ప అంతవరకు కుండలి జాగరణ అవ్వదు. అహంకారం అంటే ఏంటి? మనం శాటర్న్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, రింగ్, మనకు ఒక రింగ్ ఉంటుంది, మనం గిరి గీసుకుని ఉంటాం కొన్నిట్లు. ఆ గిరి మన చుట్టూ ఇలాగా చుట్టలు 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 చుట్టినట్టుగా ఉంటుంది. అంటే ఒక మనం దారం ఉండకున్నాం అనుకోండి, మధ్యలో ఒకటి ఉంటుంది, దాని చుట్టూ దారం ఉంటుంది. అలాగే మనం ఉంటాం, మన చుట్టూ చుట్టలు చుట్టుకుని ఉంటుంది మనలో ఉన్నవన్నీ కూడా. ఆవరణ, ఆవరణ అంటే మధ్యలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ఉందనుకోండి, ఉల్లిపాయని ఒక రేకు తీసాం, ఇంకోటి తీసాం, ఇంకోటి తీసాం, ఏముంటుంది లోపల? అన్ని తీసి ఏముండదు, ఖాళీ. ఒక్క దాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి రేకులే ఉంటాయి. అలాగే మనలో కూడా అన్ని తీసి పడేస్తే ఏముంటుందంటే ఏముండదు, ఆకాశం ఉంటుంది. ఆ ఆకాశమే అన్నీను, కానీ ఆ ఆకాశం అన్ని అని తెలియాలంటే చుట్టూ ఉన్నవన్నీ తీసేయాలి. అదే సాధన అంతా కూడా. ఇప్పుడు ఈ కుండలని గురించి అసలు గురువు గారు ఏమేమి ఇచ్చారు, ఏమేమి ఇచ్చారంటే, ఫస్ట్ ఏమి ఇచ్చారంటే, ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి. మ్యాగ్నెట్కి ఏమేమి ఉంటాయి? నార్త్ పోల్ ఉంటుంది, సౌత్ పోల్ ఉంటుంది. మన చేతిలో చిక్కుతుంది, అది ఒక చేతిలో పట్టే అయస్కాంతం ఉందనుకోండి, దానికి ఒక నార్త్ పోల్, సౌత్ పోల్. మనకేమన్నా తెలుసు అసలు చేతిలో అయస్కాంతం ఉంటే నార్త్ పోల్, సౌత్ పోల్ రెండు ఏం చేస్తాయో మనకు? నార్త్ పోల్ ఏం చేస్తుందంటే ఏమో, సౌత్ పోల్ ఏం చేస్తుందంటే ఏమో. అయస్కాంతాన్ని ఎందుకు ఆడుకుంటామంటే పిల్లలు ఆడుకున్నట్టు మనం కూడా ఆడుకోవటానికి, లేకపోతే డైనమోలో పెడితే కరెంట్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది అనుకోవడానికి, లేకపోతే స్పీకర్స్లో ఉంటుంది, లేకపోతే ఇంకెక్కడ అది ఉంటుందని తెలుసు తప్ప ఎగ్జాక్ట్గా నార్త్ పోల్ ఏం చేస్తుంది, సౌత్ పోల్ ఏం చేస్తుంది. ఈ భూమికి కూడా నార్త్ పోల్, సౌత్ పోల్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా అయస్కాంతం ఏం చేస్తుందంటే దాన్ని వేరే ఆకర్షించటం, ఆకర్షించేదే అయస్కాంతం. అలాగే ఈ అయస్కాంతం చేసే ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే, మన అణువులు అస్తవ్యస్తంగా విపరీతమైన వేరువేరు డైరెక్షన్స్లో ఉన్నవాటిని అన్నిటినీ కూడా దక్షిణం నుంచి ఉత్తరానికి ఒకే లైన్లోకి వచ్చేటట్టు చేసే శక్తి ఉంటుంది అయస్కాంతం. అలాగా మనం సాధన చేసుకుంటూ ఉంటే మనలో ఉన్న అన్ని రకాలుగా పోయే శక్తులన్నీ కూడా ఒకవైపుకి వస్తాయి. శక్తుల్ని ఏకీకృతం చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మన బాడీలో మనస్సు ఒకవైపు, ప్రాణం ఒకవైపు, ఇవి చెప్తున్నట్టుగా శరీరం దాని కోరిక, దాని అవసరాలు, ఇలా రకరకాలుగా మూడు మూడు రకాలు పోతూ ఉంటాయి. అలా కాకుండా అన్ని ఆత్మవైపు వెళ్ళటం అనేది ఏదైతే ఉందో అది అయస్కాంతీకరణ జరగడం అంతే. అలాంటి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం భూమికి ఎలాగైతే ఉన్నాయో మనిషికి కూడా అలాగే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉన్నాయి. మనిషికి ఉత్తర ధ్రువం ఎక్కడుంది? సహస్రారం, ఈ బ్రహ్మరంధ్రం. అలాగే దక్షిణ ధ్రువం మూలాధారం. మరి ఇందాక శ్రీం అనే బీజాక్షరం పరమాత్మ యొక్క ఈ విశ్వం అంతటికి సంబంధించిన కుండలనికి గుర్తు. శ్రీం మనం ఏ భావంతో ఆ శ్రీమును ఉచ్చరిస్తే ఆ భావనతోటే అది పనిచేస్తుంది. గురుదేవులు ఇచ్చిన హ్రీం శ్రీం క్లీం అనే బీజాక్షరాలు పెట్టుకుని గాయత్రి చేస్తే మీకు ఇదిగో గాయత్రి సూక్ష్మశక్తి ధారలతోటి అనుసంధానం అవుతారు అని ఇచ్చారు. గాయత్రి సూక్ష్మశక్తి ధారలతోనే పనులన్నీ అవుతాయని చెప్తారు. కాబట్టి పనులన్నీ అవుతాయని దేనికి చెప్తున్నారు? ఏ పనులు అవ్వాలి అంటే ఏ పనులైనా సరే, అవి ఏ క్షేత్రంలో అయినా సరే, అవన్నీ కూడా సూక్ష్మ గాయత్రి వల్ల అవుతాయని క్లియర్గా ఇచ్చారు. కాబట్టి హ్రీం శ్రీం క్లీం అనే మూడు బీజాక్షరాల్లో ఒకటి సరస్వతి, ఒకటి లక్ష్మి, ఇంకొకటి కాళి. అవి ఎందుకో కూడా ఇచ్చారు. అంటే మూడు రంగాల్లో మన చదువులకు సంబంధించి, మన సంపదకి సంబంధించి, మన జ్ఞానానికి సంబంధించి, మన భౌతిక సుఖాలకు సంబంధించి ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా దాంట్లో వస్తాయని ఇచ్చారు. ఈ గాయత్రి సాధన వల్ల హఠయోగంలో కానీ లేకపోతే మిగతా యోగాల్లో రకరకాల యోగాలు ఉన్నాయి మనకు, వాటిల్లో కుండలిని జాగరణ పూర్తిగా జరగకపోయినా గాయత్రి మంత్ర అనుష్ఠానం వల్ల, జపం వల్ల అతి సులభంగా కుండలిని జాగరణ జరుగుతుంది అని పరమ పూజ్య గురుదేవులు డైరెక్ట్గా మనకు గాయత్రి చిత్రావళిలో చెప్పారు, అలాగే గాయత్రి మహావిజ్ఞానంలో చెప్పారు. ఇది ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనకు మస్తిష్క మధ్యంలో ఏమో బ్రహ్మరంధ్రంలోనేమో ఉత్తర ధ్రువం ఉన్నది మనిషికి, అలాగే మూలాధారమేమో దక్షిణ ధ్రువం. ఈ రెండింటికి కనెక్షన్ ఉండాలి. అదేంటి కనెక్షన్ లేకుండా ఉందా అంటే, కనెక్షన్ ఉంటే ఒకలాగా ఉంటుంది లైఫ్, కనెక్షన్ లేకపోతే ఇంకోలా ఉంటుంది. కనెక్షన్ ఉన్నవాళ్ళ లైఫ్ గురుదేవుల్లాగా ఉంటుంది, రామకృష్ణ మాస్టర్లా ఉంటుంది, ఓ రమణ మహర్షిలాగా ఉంటుంది. ఆ కనెక్షన్ లేని లైఫ్ ఎలా ఉంటుందంటే మనందరి మామూలు జీవితం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకంటే పెద్దగా దాని గురించి చర్చించుకోకర్లేదు. కుండల్ని జాగరణ ఎప్పుడైతే జరగలేదు, రెండింటి మధ్య శక్తి సంచారం జరగట్లేదు, అప్పుడు అది నిద్రపోతున్న స్థితిలో ఉన్నట్టు. కుండలని అంటే మూలాధారంలో నిద్రాస్థితిలో ఉన్నదన్నమాట. నిద్రాస్థితి కలియుగ స్థితి అని చెప్తారు మాస్టర్. నడక ఏదైతే ఉందో సత్యము. కాబట్టి సంచారము, నడక అంటే సంచారం, ఇటు నుంచి అటు నుంచి వెళ్ళటం. అలాగే మూలాధారం నుంచి సహస్రానికి ఇది ప్రయాణం చేస్తూ ఉంటే కనుక అప్పుడు సత్యయోగం వచ్చినట్టే మనిషిలో. ఈ జాగరణ వల్ల ఏమవుతుందంటే ఉత్సాహం వస్తుంది, ప్రాణంలో ఉత్సాహం వస్తుంది. మనం మంచి ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలంటే ఏమో మామూలు పనులు కాదు. జగత్ ప్రణాళికలో, దివ్య ప్రణాళికలో భాగంగా మనం చేసే పనులు చేయటంలో ఉత్సాహం ఉంటుంది. అలాగా సహస్రారంలో ఉన్న ఈ కుండల్ని, మూలాధారంలో ఉన్న కుండల్ని, రెండు ఒకటే, రెండు లేవు. అక్కడ ఒక గీత గీసామనుకోండి పైనుంచి కిందకి, పై చుక్క ఏమో పైన ఉన్నట్టు, కింద చుక్క కింద ఉన్నట్టు, రెండు చుక్కల మధ్య దూరం ఎలాగైతే సరళ రేఖ ఇలాగా కనిపిస్తుందో, గీత ఉందనుకోండి, పైన చుక్క కింద చుక్క మధ్యలో అన్ని బోల్డ్ చుక్కలు ఉంటాయి, కొంచెం 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 కొంచెం. అలాగా సహస్రారంలో ఒక పాయింట్, మూలాధారంలో ఒక పాయింట్, ఈ మధ్యలో ఎన్నో చుక్కలు కలిస్తే గీతలా తయారవుతుంది. అలాగే సర్పిణి, ఈ సర్పిణి పైన ఉన్నదాన్ని మహాసర్పిణి అన్నారు, క్రింద ఉన్నదాన్ని మామూలు సర్పిణి అన్నారు. మహాసర్పము, మామూలు సర్పం. ఈ మహాసర్పం ఏదైతే ఉందో, ఇప్పుడైతే ఇది మనం సాధన వల్ల మేల్కొంటుందో, అప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. అదేంటంటే ఇప్పటి వరకు మనకు భౌతికమైన జీవితాన్ని జీవిస్తూ మనం నరపశువుల్లాగా క్రిమికీటకాదులు ఎలా బతుకుతున్నాయో అలా బతుకుతున్న వాళ్ళం కాస్త, ఒక్కసారిగా ఆధ్యాత్మిక క్షేత్రంలో అసంఖ్యాకమైన విభూతులు లాభం పొంది ఎన్నో మంచి మహత్కార్యాలు చేయగల శక్తి వస్తుంది. అంటే దీన్ని ఎలాగే అర్థం చేసుకోవాలి, ఎవరైనా కుండలిని జాగరణ చేసి మేము కూడా గురువుగారు లాగా గొప్పవాళ్ళు అవ్వాలి అనే ఒక ఆకాంక్ష ఉంటే దానికి ఒక కండిషన్ చెప్పకుండా చెప్తున్నారు. అదేంటి, ఈ శక్తిని నువ్వు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకి మాత్రమే ఉపయోగించగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి తప్ప స్వలాభం కోసం ఈ కుండలిని జాగరణ అనేది కుదరదు. అది ఫస్ట్ కండిషన్. ఈ విశ్వం అంతటికి ఏమన్నా చేయగలమా అని ఆలోచించే వాళ్ళకి కుండలిని జాగరణ అనే ఒక ప్రక్రియకి సంబంధించిన అర్హత వచ్చినట్టు. అది ఒక కండిషన్. అందుకని మనం మామూలుగా ఉన్న పరిస్థితుల్లో ఏమవుతుంది, శిష్ణ ఉదర పారాయణం అంటే ఈ జంతువులకి మనకు కామన్గా, అంటే జంతువులకి మనకంటే అర్థం మనం కూడా జంతువులమే, కామన్గా జంతువులకు అన్నిటికీ ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో, నిద్ర, భయ, మైథునాలు, ఆ మూడు తప్ప మిగతా కార్యక్రమాలు ఏవి ఉండవు. అవి ఉద్యోగం చేయవు, మనం ఉద్యోగం చేస్తాం. అవి వ్యాపారం చేయవు, మనం వ్యాపారం. అవి పిల్లల్ని కంటాయి, మనం పిల్లల్ని కంటాయి. అవి ఒక ధర్మం ప్రకారం, ఋతువుల ప్రకారం నడిస్తే మనం అలా చెయ్యం. కాబట్టి మనకు కొత్త కొత్తగా స్పెషల్గా రోగాలు వస్తాయి, వాటికి రావు. నిద్ర, మనం వాటికంటే ఎక్కువ నిద్రపోతాం. భయం, మనకంటే జంతువుల కంటే మనకే భయం ఎక్కువ. ఈ రకంగా ఆహారము, నిద్ర, భయము, మైథునం, ఇవి జంతువులకి మనుషులకి సమానం. మరి ఈ కుండలని, మనిషిలో ఉన్న కుండలని మనం జాగరణ చేయకుండా మామూలుగా ఉన్న స్థితిలో భౌతికమైన ప్రాణాగ్ని అన్నారు. ఏది కొండల్ని? భౌతికమైన ప్రాణశక్తి. కాబట్టి ఈ పనులు చేసుకోవటానికే ఈ శక్తి అంతా ఖర్చు అవుతుంది. ఈ పనులు చేసుకోవటానికి మాత్రమే ఈ కొండల్ని శక్తి అంతా ఖర్చు అయిపోతుంది, మూలాధారంలో ఉన్న శక్తి అనమాట. ఆ మూలాధారంలో ఉన్న శక్తి ఎప్పుడు వెళ్తుంది సహస్రానికి? వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? మన ఆలోచనలు ఎక్కడున్నాయి? మన భౌతిక సుఖాలు చూసుకోవటం, మన స్వార్థ చింతన ఏదైతే ఉందో దాంట్లో ఉన్నంతకాలం కుండలిని అనే మాట తలపెట్టడం అనవసరం. మరి ఈ కుండలిని జాగరణ అవ్వకపోతే ఎలాగా? అవ్వకపోతే ఏమవదు, ఏమవుతుంది? అయితే ఏమవుతుందో తెలిస్తే, అవ్వకపోతే ఏమవుతుందో తెలుస్తుంది. అయితే ఏమవుతుందంటే, కుండలిని జాగరణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు జరిగేది ఏంటంటే, ఒక వ్యక్తిలో ఉన్న ప్రాణము విశ్వం అంతా ఉన్న ప్రాణంతో ఒకటవుతుంది. సామాన్య ప్రాణం మహాప్రాణంగా మారుతుంది. సామాన్య ప్రాణం ఏంటి? మనకు వ్యక్తిగతంగా మనకు కొంత సామర్థ్యం ఉంటుంది. శని గురించి చెప్పుకున్నాం చూసారా, అది ఒక రకమైన పరిమితత్వం. ఆ పరిమితత్వం నుంచి అపరిమితత్వం, అనంతత్వంతో ఏకమవటం, ఇన్ఫినిటీతోటి, ఫైనట్ ఇన్ఫైనట్, పరిమితము అపరిమితము. పరిమితం అనేదేమో మనకు శనికి సంబంధించింది, అలాగే ఆవరణలు అనేవేమో వరుణుడికి సంబంధించింది. ఇప్పుడు మనకు ఈ శక్తిధారలు సిరీస్ అంటే డాగ్ స్టార్, అక్కడి నుంచి కనుక ధ్రువ సారీ దత్తమండలం నుంచి మనకు శక్తిధారలు వస్తుంటే, అవి మనకు ఎలా వస్తాయి, మన వ్యక్తి దగ్గరికి ఎలా వస్తాయంటే, భూమి మీదకి ఎలా వస్తాయంటే, దత్తమండలం నుంచి యురేనస్ నెప్ట్యూన్ తీసుకుంటారు, అలాగే సాటర్న్ తీసుకుంటాడు, తీసుకుని మనకు పంపిస్తాడు. సిరీస్ నుంచి యురేనస్ నెప్ట్యూన్, అక్కడి నుంచి సాటర్న్, సాటర్న్ నుంచి మనం రిసీవ్ చేసుకుంటాం. మధ్యలో సూర్యుడు ఎలాగా ఉంటాడు? అప్పుడు ఏమవుతుందంటే, మనలో మన చుట్టూ ఉన్న ఆవరణలన్నీ యురేనస్ ప్రభావం వల్ల పోతాయి. అలాగే మనలో పరిమితత్వం ఏదైతే ఉందో, సాటర్న్ ప్రభావం వల్ల వచ్చిన పరిమితత్వం, అదంతా పోయి పరిమితమైన వ్యక్తిగతమైన ప్రాణము విశ్వవ్యాప్తమైన అనంతమైన మహాప్రాణంతో ఒకటవుతుంది. అప్పుడు మూలాధారంలో ఉన్న కుండలిని, వ్యక్తిగత కుండలిని, విశ్వం అంతా ఉన్న కుండలిని బ్రహ్మరంధ్రంతో ఎక్కువవుతుంది. బ్రహ్మరంధ్రంలో జరిగేది ఏంటి? అసలు బ్రహ్మరంధ్రం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనిషికంటే, విశ్వ చైతన్యం ఏదైతే ఉందో, విశ్వమంతా వ్యాపించిన సద్గుణాలు ఏవైతే ఉన్నాయో, విశ్వంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిధారలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనం రిసీవ్ చేసుకోవాలంటే సహస్రారము దానికి కేంద్రం. మనలో సన్ సెంటర్ అని ఉంటుంది, అంటే సూర్య కేంద్రం. ఆ సూర్య కేంద్రం మనల్ని సూర్యుడితో కలుపుతుంది, అది మన సహస్రారం. మనకు సంబంధించినంత వరకు విశ్వంలో ఉన్న ఆ సిరీస్ నుంచి కానీ, సిరియస్ నుంచి కానీ, అలాగే సప్తమహర్షుల నుంచి కానీ, అలాగే సప్తమాతృకల నుంచి కానీ, లేకపోతే ఇంకా ఎన్నో తారలు ఉన్నాయి. అగస్త్య తార ఉంది, అలాగే మన అనసూయమాత, అనసూయ అనే ఒక తార ఉంది, అలాగే వశిష్ఠుడి భార్య అరుంధతి, అలాగా ఎన్నో శక్తిధారలు అలాగా దాని ఏమంటారు పరిభ్రమిస్తూ ఉంటాయి, అన్ని చోట్లకి వస్తుంటాయి. అవన్నీ కూడా మనకు ఎక్కడి నుంచి వస్తాయి? సూర్యుడి ద్వారా వస్తాయి. కాబట్టి మన సూర్య కేంద్రంతో మనం సూర్యుడితో ఒకటయ్యి, ఆ తర్వాత విశ్వంలో ఉన్న శక్తులతోటి మనం సంబంధం ఏర్పరచుకుంటాం. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే మహామంత్రమే అనుగ్రహమాల మంత్రం. అనుగ్రహమాల మంత్రాన్ని మాస్టర్ ఇచ్చి మీరు చేయలేరులే, వదిలేయండి అంటే అర్థం మన మీద జాలిపడి వదిలేయమన్నారా? మనం చేయలేమని నిర్ణయానికి వచ్చేసి వీళ్ళు నాట్ ఫిట్ ఫర్ అని వదిలేయమన్నారా? ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి? గాయత్రి మంత్రములో చెప్పబడిన విజ్ఞానం ఏంటి? ఈ సమస్త సృష్టికి ఏది మూలము? ఒక మూలతత్వం ఉంటుంది, అది గాయత్రి. దాని నుంచి సృష్టి వ్యక్తమవుతుంది. ఆ సృష్టి వ్యక్తమైనప్పుడు ఆ సృష్టిలో కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి. ఆ శక్తులు ఏడు. ఆ ఏడిటికి గాయత్రి మాతృక అనమాట. మాతృక అంటే తల్లి లాంటిది. ఆ ఏడు ఏవేంటి? జగజ్జన మహాయోగేశ్వరి దేవి ఏడు ముఖాలు, ఆవిడికి ఏడు చేతులు, ఏడు ఏడు పద్నాలుగు చేతులు ఉన్నాయి, వాటిలో శక్తులు ఉన్నాయి. ఆ పద్నాలుగు శక్తులు మనకు పద్నాలుగు రకాల దివ్యమైన రత్నాలు అన్నమాట. అవన్నిటిని ఉపయోగించి ఈ సృష్టిని అందంగా ఉంచే మహాశక్తి. ఈ అనుగ్రహమాల మంత్రంలో చివర శ్రీం అని అంటున్నాం. గాయత్రి మంత్రం మొట్టమొదటి మొదలుపెట్టేటప్పుడు ఓం అంటున్నాం. ఓం అంటే ఈ సమస్తము అదే. శ్రీం అంటే ఆ శక్తి, ఆ ఓం యొక్క శక్తి. కాబట్టి ఓంకారంతో మొదలుపెట్టి శ్రీంతో ఎండ్ చేస్తుంటే అర్థం ఏంటి? ఎక్కడి నుంచి ఏది మొదలైందో, ఏ శక్తితో ఇదంతా తయారైందో, ఆ మొదలైన దాంతోటి ఆ మూల కారణమైన మహాతేజస్సు ఏదైతే ఉందో ఆ పరమపురుషుడితోటి, ఆ పరమపురుషుడు యొక్క శక్తితోటి నేను ఒకటవుతున్నాను అనే భావన ఉంటుంది అనుగ్రహమాలమంతా. ఎప్పుడైతే అది కరెక్ట్గా చేసామో, మాస్టరు డైరెక్ట్గా చెప్పలేదు కానీ కుండలిని మహావిజ్ఞాన్ని ఇచ్చి వాడేశారు. గాయత్రి మహామంత్రం కాకుండా, ఆ షోడశి మంత్రం కాకుండా అనుగ్రహమాల మంత్రంగా ఇచ్చారు. రెండు కంబైన్డ్ అని ఎప్పుడు అనుకోవద్దు ఎవరు కూడా. కుండలిని మహావిజ్ఞానం బాగా చదువుకోండి, చదువుకున్న తర్వాత అనుగ్రహమాల మంత్రం చదవండి, అప్పుడు దాని యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు భూమి కూడా ఏం చేస్తుందంటే, తన యొక్క ఉత్తర ధ్రువం ఏదైతే ఉందో నార్త్ పోల్, అక్కడి నుంచి సృష్టిలో ఉన్న అనేకమైన దివ్య శక్తుల్ని తను ఆకర్షించుకుంటూ ఉంటుంది. ఆకర్షించుకొని తన దక్షిణ ధ్రువం ఏదైతే ఉందో అక్కడి నుంచి అక్కర్లేని అర్థం ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం కూడా అదే చేస్తాం. మన తలలోంచి ఆధ్యాత్మికమైన దివ్య శక్తుల్ని రిసీవ్ చేసుకుంటాం, మనలో ఉన్న దోషాలన్నింటినీ కూడా కాళ్ళ ద్వారా వాటి ద్వారా వదిలేస్తాం. అది మామూలు మనుషులు చేసేవారు. అది మహాత్ములు ఏం చేస్తారంటే, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న ఆధ్యాత్మిక దివ్య తేజస్సు ఏదైతే ఉందో, పరమాత్మ తేజస్సు, సత్యము జ్ఞానము ఆనందము, సత్ చిత్తు ఆనందం, ఆ తేజస్సుని వాళ్ళు, ఆ పరమ ప్రేమని, పరమశాంతిని వాళ్ళు తీసుకుంటూ వాళ్ళ కాళ్ళ ద్వారా అందరికి ఇస్తారు మళ్ళీ. అందుకని వాళ్ళ కాళ్ళకి దండం పెట్టంగానే మనలో మార్పు ఇస్తుంది. అదే సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి దండం పెట్టినప్పుడు మనలోని పాపాలను కూడా అట్ ది సేమ్ టైం వాళ్ళు మనలోంచి లాగేసుకుంటారు. రామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు గురువుగారు చెప్పుకున్నారు క్లియర్గా, లోకలు అందరూ వచ్చి నన్ను దర్శించుకుంటున్నారు, నాకు దండం పెడుతున్నారు, వాళ్ళ పాపాలన్నీ నేను తీసుకున్నాను, అందుకే నాకు ఒకరోజు అమ్మ నాకు ఒక దర్శనం ఇచ్చింది. అదేంటంటే నా మెడ చుట్టూ చిన్న 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 పుళ్ళు వచ్చేసి ఆ పుళ్ళన్నీ చూసి ఏమిటా ఇవి అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది నాకు, ఓహో ఇదంతా కూడా లోకల పాపాలు నేను తీసుకున్నందుకు, వాళ్ళకి పరిశుభ్రం అయ్యారు కాబట్టి, వాళ్ళు పవిత్రులయ్యారు కాబట్టి, ఆ పాపం అనుభవించాలి కాబట్టి నాకు ఈ మెడ మీద రోగం వస్తుంది అన్నారు. ఆ తర్వాత ఆయన క్యాన్సర్ వచ్చింది, ఆయనే చెప్పుకున్నారు క్లియర్గా, ఎవరో చెప్పడం కాదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనలో కూడా భూమి ఎలాగైతే ఉత్తర కేంద్రం నుంచి ఆధ్యాత్మిక శక్తుల్ని, దివ్య తేజస్సుని తెచ్చుకుంటుందో, దక్షిణ ధ్రువం నుంచి వదిలేస్తుందో, మామూలు మనిషి కూడా ఈ రెండు పనులు ఎప్పుడూ చేస్తుంటాడు. కానీ ఎప్పుడైతే కుండలిని జాగరణ జరుగుతుందో, అప్పుడు ఆ ఆధ్యాత్మిక శక్తులు బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి ప్రవేశించి మూలాధారంలోకి వెళ్ళి, మూలాధారంలో ఉన్న శక్తిని జాగృతం చేసి, బకెట్ వరకు అయితే నూతులు ఉండేవి మళ్ళీ, ఇప్పుడు నూతులు లేవు కదా, అంత కొడాయిలే. నూతిలో ఒక బావిలో ఒక ఛేదన పడేసి నీళ్లు ఎలా పైకి లాగుతాం, అప్పుడు నీళ్లు పైకి వస్తాయో, అలాగా ఆ గాయత్రి మహాతేజస్సు మన బ్రహ్మరంధ్రం ద్వారా మూలాధారం వరకు వెళ్ళి, అక్కడ ఉన్న కుండలిని శక్తిని కొంచెం కొంచెం మెల్లిగా అలా పైకి తీసుకొచ్చి, బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వ చైతన్యంతో, మన సహస్రంలో ఉన్న చైతన్యంతో రెండింటినీ కలుపుతుంది. అలా కలపడం వల్ల కుండలిని జాగరణ జరిగినట్టు. అలా జాగరణ జరిగిన వాళ్ళనే దేవతలు. కుండలిని జాగరణ జరగడం వల్ల, కుండలిని జాగరణ ఎవరికి జరిగిందో వాళ్ళని ఏమంటారంటే, మనుష్యుణ్ణి దేవతగా చేసే ప్రక్రియ అన్నమాట ఈ కుండలిని జాగరణ. అది అసలు కుండలిని జాగరణ ఉద్దేశం మనుష్యుణ్ణి దైవంగా, మనుష్యుణ్ణి దేవతగా, దైవం కాదు దేవతగా. ఈ దేవతగా చేయడం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు సాధకుల్లో అనంతమైన దివ్యమైన సామర్థ్యాలు అన్నీ కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. ఇదంతా ఇంత పెద్ద యజ్ఞం జరిగితే ఎంతోమంది వచ్చి చేసినట్టుగా పనులన్నీ చాలా బాగా జరిగాయి. ఈ యజ్ఞంలో ఎన్నో లక్షల మంది పాల్గొన్నారు. వీళ్ళందరికీ భోజనాలకి 1,00,000 మందికి అన్నం వండటానికే అవకాశం ఉంది, కానీ 5,00,000 మందికి భోజనం పెట్టాను అని గురువుగారు రాసుకుంటారు ఆయన ఆత్మకథలో. అవన్నీ చమత్కారాలు ఎలా జరిగాయి అంటే, అవన్నీ కుండలిని జాగరణ శక్తి. ఈ రకంగా ఈ కుండలిని జాగరణ శక్తికి సంబంధించిన అంతా కూడా తంత్ర విజ్ఞానంలో ఉంటుంది. తంత్రము అంటే అర్థం ప్లాన్, హౌ టు. ఇప్పుడు మనకు మహాయోగేశ్వరి జగజ్జని మహాయోగేశ్వరి దేవితో పాటు మనకు మహాకాళ చక్రవర్తి యంత్రం ఇచ్చారు. ఆ యంత్రంలో జామెట్రికల్ షేప్స్ ఉంటాయి, వాటిని తంత్రం అంటాం అనమాట. అవి ఎలా ఉపయోగించుకోవాలి, ఒక షేప్ని ఎలా వాడాలి, ఒక కలర్ని ఎలా వాడాలి, ఒక సౌండ్ని ఎలా వాడాలి, ఒక పోస్చర్ని ఎలా వాడాలి, ఒక ముద్రను ఎలా వాడాలి, ఇవన్నీ కూడా తంత్రానికి సంబంధించినవి. ఈ కొండల్ని తంత్ర విద్యకు అధిష్టాత్రి, అంటే కొండల్ని తంత్రానికి మొత్తానికి అధిష్టాత్రి ఎవరు అంటే కొండల్ని తంత్ర విద్యకు అధిష్టాత్రి. కొండల్ని అనే మహాశక్తి ఏదైతే ఉందో అది తంత్ర విద్యకు అధిష్టాత్రి. తంత్రం అంటే తప్పు విషయం కాదు, దేనివల్ల ఇది ఏ మహాశక్తి ఏమైతే ఇవన్నీ తయారవుతున్నాయి అంటే, తంత్రం అంటే సింపుల్గా ఇప్పుడున్న భాషలో అర్థం చేసుకోవాలంటే నాకు బాగా నచ్చిన వర్డ్ ఏంటంటే మన సర్క్యూట్. సర్క్యూట్ మార్చామనుకోండి ఆ పదార్థం మారిపోతుంది. ఎలక్ట్రిసిటీ అదే, ఆపరేటర్స్ అలాగే ఉంటుంది. సర్క్యూట్ మారిస్తే ఏమైంది, ఒకటి టీవీ అవుతుంది, ఒకటి ల్యాప్టాప్, ఇంకోటి కంప్యూటర్ అవుతుంది, ఇంకోటి ఏమో ఫ్రిడ్జ్ అవుతుంది, ఇంకోటి ఏమో ఏసీ మెషిన్ అవుతుంది, ఇంకోటి ఏమో ఇస్త్రీ చేసుకోవడానికి ఐరన్ అవుతుంది. ఇలా రకరకాలవన్నీ ఎలా అవుతున్నాయి అంటే కరెంట్లో ఏం మార్చట్లేదు మనం, ఒక సర్క్యూట్ మారుస్తున్నాం. ఆ సర్క్యూట్కి అనుగుణంగా ఒక ఆకారాన్ని కల్పిస్తున్నాం. కాబట్టి కొండల్ని ఏదైతే ఉందో అది తంత్ర విద్యకు అధిష్టానం. కొండల్నికి ఇంకో పేరు ప్రాణశక్తి, దానికే ఇంకో పేరు. ఏడు రకాల పేర్లు ఉంటాయి, ఒక్కొక్క దానికి ఏడు రకాల పేర్లు ఉంటాయి, ఒక్కొక్క మాటకి ఏడు రకాల అర్థాలు ఉంటాయంటే, భూలోకంలో ఒక అర్థం ఉంటుంది, భువర్లోకంలో ఒక అర్థం ఉంటుంది, స్వర్లోకంలో ఒక అర్థం, మహర్లోకంలో ఒక అర్థం ఉంటుంది, జనలోకంలో ఒకటి, తపలోకంలో ఒకటి, సత్యలోకంలో ఒకటి, ఇలాగా ఒకే అక్షరం. ఇప్పుడు ఇక్కడ మనకు కుండలిని శక్తికి సంబంధించి లం అనే బీజాక్షరం ఇచ్చారు. ఈ లం అనే బీజాక్షరం మామూలుగా చాలా క్యాజువల్గా చెప్పేది ఏంటంటే ఇది భూతత్వానికి సంబంధించి. భూతత్వానికి సంబంధించి అంటే మనకు వెంటనే భూ అనగానే ఏం గుర్తుకొస్తుంది, మనం ఎప్పుడు చూసే మట్టి, ఎదురుగుండా చెట్లు, లేకపోతే యాదాద్రిలో ఉన్నాడు అనుకోండి ఆయన కొండ కనిపిస్తుంది, ఇలాగ తిరుపతిలో ఉన్న వాళ్ళకి తిరుపతి, అలాగా వాళ్ళకి అవే గుర్తుకొస్తాయి. ఇంతకీ భూమి అంటే ఏంటో తెలియాలి ఫస్ట్, భూతత్వం అంటే ఏంటో తెలియాలి, భూతత్వంలో ఏముంటాయో తెలియాలి. ఆ భూతత్వంలో ఉన్న వాటిలన్నిటికీ అది ప్రతీక అంతే, అది అదే కాదు సింబల్ అనమాట. మనం ఎప్పుడు కూడా ఏదన్నా ఒక అక్షరాన్ని గురించి అయినా మనం గట్టిగా చదువుకున్నామా, ఆ అమ్మ అమ్మ అని 100 సార్లు పిలుస్తాం. అమ్మ అంటే ఏమిటో, అమ్మ అంటే మా అమ్మ అంతే సింపుల్గా. కానీ ఆ అనేదానికి ఒక శక్తి ఉంటుంది, మా అనేదానికి ఒక శక్తి ఉంటుంది, రెండు కలిపితే ఏమవుతుంది మనకు, మన బాడీ మీద ఎలా ఉంటుంది. మనకు మూడే ముఖ్యం, మనకు అవేంటంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, మెంటల్ బాడీ, వైటల్ బాడీ, ఫిజికల్ బాడీ. అకారం అన్నం, మెంటల్ బాడీలో దాని ప్రభావం ఏంటి గమనించుకోవాలి. ఊరికే ఆ అంటాం కాదు, ఆ అన్నం అన్నప్పుడు ఒక రకమైన వైబ్రేషన్స్ మనకు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దీంట్లో ఆడేసిటీలో రికార్డ్ అవుతుంది, ఆ మాటలకి అనుగుణంగా అక్కడ కొన్ని గీతలు వస్తూ ఉంటాయి. ఆ గీతలు ఏంటి, వైబ్రేషన్సే కదా. ఆ అన్నప్పుడు ఒక రకమైన వైబ్రేషన్, ఓ అన్నాను, అక్కడ ఒక రకమైన వైబ్రేషన్ వచ్చింది, లమ్ ఒక రకమైన వైబ్రేషన్. లమ్ అంటే చిన్న గీతలాగా ఇలా వచ్చిందన్నమాట, అదే రమ్. చాలా తేడా ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఇప్పుడు తేజ చూస్తుంది, అలా ఇంకెవరైనా ఆడేసిటీ ఉంటే వాళ్ళు ఒక్కొక్క అక్షరాన్ని అని మీ ఆడేసిటీలో ఎలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయో గమనించండి. లమ్ అన్నప్పుడు అది మన మెంటల్ బాడీ మీద ఎలాగా వైబ్రేషన్స్ పనిచేస్తున్నాయి, మన మనస్సు ఎలాగా. ఇప్పుడు మనకు చాలా ఇష్టమైన వాళ్ళు కనిపిస్తే మనకు ఉత్సాహం వస్తుంది, ఆనందం వస్తుంది, కాసేపు మంచి హుషారుగా ఉంటాం కదా. అది వాళ్ళ రాక వల్ల మనలో మెంటల్ బాడీలో వచ్చిన వైబ్రేషన్. అలాగే మన అన్ని బాడీస్లో కూడా వస్తుంది, అలాగే వైటల్ బాడీలో వస్తుంది, ఫిజికల్ బాడీలో కూడా ఉంటుంది. మనం చాలా మంచి యాక్టివ్గా ఉంటాం వాళ్ళు ఉన్నంతసేపు, వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ అయ్యో. అలాగే మన మెంటల్ బాడీలో లమ్ ఏం చేస్తుంది, మన మెంటల్ బాడీ అయిన తర్వాత మన వైటల్ బాడీలో లమ్ అనే అక్షరం ఏం చేస్తుంది, అలాగే లం అనే అక్షరం ఫిజికల్ బాడీలో ఉన్న అణువుల మీద ఏం చేస్తుంది? ఫిజికల్ బాడీలో ఏముంటాయి? సప్తధాతువులు ఉంటాయి, ఏడు ఉంటాయి. ఈ భూ భువ స్వ మహ జన తపహకి ఏడిటికి ఏడు ధాతువులు ఉంటాయి. ఈ ఏడు ధాతువుల మీద లం అనే అక్షరం ఏం చేస్తుంది? అలాగే మన కోరికల శరీరం మీద మన ప్రాణ ఐదు ప్రాణాలు ఐదు ఉప ప్రాణాలు వాటి మీద ఏం చేస్తుంది? అలాగే మన మనస్సు బుద్ధి చిత్తం అహంకారం వీటి మీద ఏం చేస్తుంది అని ఒక రీసెర్చ్ చేసే సైంటిస్ట్ ఎలా చేస్తాడో అలా చేసుకో. చేసుకుంటే కానీ అర్థం కాదు, ఊరికి లం లం అన్నాం అనుకోండి ఏమో అని. మనము మాస్టర్ గారి ప్రేయర్లో కూడా ఏమంటారంటే, మీరు ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మీ శరీరంలో ఏమేమి కదలికలు గమనించండి, మీలో ఏమి ఎక్కడెక్కడ వైబ్రేషన్స్ వస్తున్నాయి గమనించుకోండి అని చెప్తారు. అందుకని ఈ శాస్త్రం అంతా కూడా మన మెంటల్ వైటల్ ఫిజికల్ బాడీస్ మీద ఏమేమి ప్రభావం చూపిస్తోంది అనేది గమనించాలి. అదొకటి. దీనికి ఫస్ట్ కండిషన్ ఏం చెప్పారు? విశ్వం అంతటే కూడా ఆధ్యాత్మిక శక్తి జాగృతం అవుతుంది కాబట్టి, ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యంతో మనం మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటామో ఆధ్యాత్మిక క్షేత్రంలో అసంఖ్యాక విభూతుల లాభం పొందవచ్చు ఈ ప్రచండ సామర్థ్యంతో అని గురువుగారు అన్నారు. ఈ సహస్రార చక్రంలో ఉన్న ఈ కుండలని యొక్క మహాసర్పం అనే పేరున్న ఆ అవతల ఎండ ఏదైతే ఉందో నార్త్ పోల్, అది బ్రహ్మ చైతన్యంతో సంబంధం కలిగి ఉన్నది అని చెప్తున్నారు. అంటే బ్రహ్మ చైతన్యం అంటే విశ్వం అంతా వ్యాపించిన చైతన్యం. విశ్వ చైతన్యంతో మనం ఒకటవ్వాలంటే సహస్రారంలో ఉండాలి. ఇవి ఎందుకు చెప్పుకుంటున్నాం? గాయత్రి మంత్రం చేస్తున్నాం. గాయత్రి మంత్రం చేస్తుంటే దాంట్లో ఈ 24 శక్తులు ఉన్నాయన్నారు. ఈ 24 శక్తులు మనలోనే ఉన్నాయన్నారు. ఆ మనలో ఉన్న శక్తులని ఈ గాయత్రి మంత్రంలో ఉన్న అక్షరాలు ఎలాగ జాగృతం చేస్తున్నాయి అని గమనించి చెయ్యమన్నారు. చేస్తున్నావా? ఊరికే చేస్తున్నావా? గాయత్రి ఊరికే ఎలా కొందరు చేస్తారు. ఎంత ఫాస్ట్గా చేస్తారంటే, నాకు వాళ్ళు ఒక మాల చేస్తారేమో, నేను ఒక్క మంత్రం చేసే లోపల అంత ఫాస్ట్గా చేసేవాళ్ళని చూశాను నేను. మాస్టర్ కూడా చేయించేవారు అలా గప్ప 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 గప్ప. ఎందుకు అంటే దానికి ఒక దాని ఏమంటారు గోల్ ఉంది. అదేంటంటే మనస్సు ఏమాత్రం అటు ఇటు పోకుండా ఇంకెప్పుడు దాని మీదే ఉండడం అనమాట. ఇంతకంటే ఫాస్ట్గా, నేను అంతకంటే ఫాస్ట్గా చదవలేదు. అది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అది ఒక రకమైన సాధన విధానం. అలా కాకుండా మనలోని 24 శక్తులు జాగృతం అవ్వాలంటే 24 స్థానాల్లో ఇచ్చిన మంత్ర అక్షరాలని జాగ్రత్తగా అక్కడ చేసుకుంటూ మనలో మార్పును గమనించుకుంటూ చేసుకోవాలి. ఆ మార్పు రానంత వరకు 24 లక్షల సార్లు గురువుగారు చేసినట్టు మనం కూడా సంవత్సరంలో 24 ప్లస్ ప్రతి సంవత్సరం 24 చొప్పున 24 సార్లు చేసినా కూడా ఏమీ రాదు. ఎందుకంటే మనం ఏం గమనించట్లే కాబట్టి. గమనిస్తేనే వస్తుంది రిజల్ట్. ఎప్పుడు ఊరికే మేము కూడా రోజుకి 24,000 చేసాం, 24 లక్షలు చేసామంటే రోజుకి 24 లక్షలు చేసినా మనలో మార్పు రాదు. ఎందుకంటే మాస్టర్ చెప్పారు, వాళ్ళు పడవ తెడ్లు వేస్తున్నారు, దానికి ఒక కర్రకి పడవని కట్టేశారు, ఆ కట్టేసిన తాడు ముడి విప్పకుండా తెడ్లు వేస్తే ఎక్కడికి వెళ్తుంది అక్కడే ఉంటుంది. అలాగా మనం కొన్నిటికి లోబడి ఉన్నాం. ఆ లోబడి ఉన్నాం ఏంటంటే మన మనస్సు, మన కోరికలు, మన శరీరం అన్నీ కూడా భౌతిక అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే వాటిని వాడుతున్నాము. అలాగ కాదు, నేను పుట్టింది ఎందుకో నాకు తెలియాలి, ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను, ఇదే అసలైందని చెప్తున్నారు గురువు గారు. దీని గురించి నాకు తెలియాలి, నేను ఇంకా శ్రద్ధగా దీంట్లో ముందరికి వెళ్ళాలి. నేనే అంటే నేను ఒక్కడిని కాదు, మానవ జాతి అంతటినీ కూడా ఈ రకంగా ఉద్ధరించాలి అనే గురువుల తపన ఏదైతే ఉందో నా తపన కూడా అదే అవ్వాలి, అదే కార్యక్రమంలో నా జీవితం ధన్యం అవ్వాలి, అందుకోసం నేను ఈ సాధన చేస్తున్నాను అని నిస్వార్థంగా మనం విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు కొండల్ని అంటే ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు తెలియదని కాదు, మీకు అందరికీ తెలుసు. ఇవాటికి చాలా వరకు నేను చెప్పక మునిపే మీకు అందరికీ ఇవి తెలుసు. ఎందుకంటే ఇవన్నీ మీ మీద ఎంతో ప్రేమతో మాస్టర్ ఎన్నోసార్లు చెప్పారు, ఇది అదే అని తెలియకుండా చెప్పారు. ఇవాళ నుంచి గుర్తుపెట్టుకుని అనుగ్రహ మాలా మంత్రాన్ని చేస్తున్నప్పుడు అసలు మనలో ఏం జరుగుతోంది అని ఒక ప్రశ్న వేసుకుని వెళ్ళిగా చేసుకోండి. చేసుకుని గమనించండి మీలో ఏమవుతుంది. ఒక అక్షరం అన్నప్పుడు గాయత్రి మంత్రం అంటున్నారు, ఆ తర్వాత షోడశి అంటున్నారు, చివరిలో శ్రీం అంటున్నారు. శ్రీం అన్నప్పుడు ఏమవుతుంది అసలు? అలాగే మొట్టమొదటి మొదలుపెట్టాడు ఓం అంటే ఏమవుతుంది, దీనికి ఒక చిన్న సంఘటన చెప్పి ఇంకా దీన్ని ఆపేస్తాను. అదేంటంటే, జిల్లెళ్ళమూడి అమ్మ ఒక మహాత్పురాలు, చాలా చాలా గొప్ప ఆవిడ, సాక్షాత్తు అన్నపూర్ ఆవిడ. ఆవిడ గురించి చెప్పిన మాట ఏంటంటే, దేవి చండీ సప్తశతి అని చెప్పి మనం చదువుతూ ఉంటాం, యాదేవి సర్వభూతం శీల మధుకైట వధ ఇవన్నీ ఉంటుంది కదా. ఆ సప్తశతిలో ఒక మాట ఉంటుంది, ఆధారభూత జగతత్వమేక, ఈ సమస్తమునకు ఆధారము నేను అని జగదంబ చెప్తుంది ఎవరికి, దేవతలకి. అమ్మ గురించి అడిగితే, అమ్మ నీ గురించి చెప్పంటే ఆవిడంది, నేను సమస్తానికి ఆధారము అని డైరెక్ట్గా అవే మాటలు చెప్తుంది. అలాంటి జగజ్జనని జిల్లెళ్ళమూడి అమ్మ ఒకళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్తుందంటే, ఆవిడ ఏదో ఉపదేశం చేస్తుందిట, ఆ ఉపదేశం తీసుకోవడానికి జిల్లెళ్ళమూడి అమ్మ అక్కడికి వెళ్ళారు. ఆవిడంది, గురువుకి నమస్కారం పెట్టుకుందాం, కూర్చోండి. సరే నమస్కారం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అమ్మగారికి ఇంకొక ఆవిడ చెప్తోంది. ఈవిడ సగం అనేసరికి ఇంకా మాట్లాడటం మానేసింది. అదేమిటి మొత్తం చదవమే అంటే, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర, ఇంకేముంది గురువే సర్వస్వం అని చెప్తున్నప్పుడు మళ్ళీ ఇంక మాట్లాడటానికి ఏమి నాకు అర్థమైంది అదేంటో అని చెప్పింది. ఏంటి మొత్తం చెప్పకుండానే అర్థమైందంటో అంటుంది. వాళ్ళిద్దరు చిత్రంగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అమ్మగారికి ఎవరైతే చెప్పదలుచుకున్నారో ఆవిడికి, ఈవిడికి చాలా తెలుసు నాకు ఊరికే తెలుసు అనుకుంటుంది. ఊరికే తెలుసు అంటే అర్థం, ఈవిడికి పండితులు ఎలాగైతే జ్ఞానం అని చెప్పుకుంటారో అలాంటిది నాకు ఊరికే జ్ఞానం తప్ప అనుభవం కాదు, జిల్లెళ్ళమూడి అమ్మది అనుభవం కాబట్టి ఆవిడే నాకు గురువు అన్నట్టుగా పరిస్థితి మారిపోతుంది అన్నమాట. గురువు శిష్యుడాయి, శిష్యుండే గురువు ఆయి అని చెప్తారు. అలాగే మనం మాస్టర్కి దండం పెట్టుకొని, అలాగే పరమవందనీయ మాతాజీ పరమపూజ్య గురుదేవులకి దాదా గురుదేవులకి నమస్కారం పెట్టుకొని ఈ అనుగ్రహమాల మంత్రం ఇచ్చారు. గురువుగారు ఏం చేశారు, గాయత్రి మంత్రం ఇచ్చారు. మాస్టర్ ఒక సైంటిస్ట్ కదా, మామూలుగా సైంటిస్ట్ ఎప్పుడు ఏం చేస్తాడంటే అంతవరకు జరిగిందంతా మొత్తం చదువుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటో ఇస్తాడు ఎప్పుడు కూడా, అదే అప్పుడే వాళ్ళకి పిహెచ్డీ ఇస్తారు. అలాగా ఆధ్యాత్మికమైన ఒక పిహెచ్డీ లాగా చేసి ఒక అనుగ్రహమాల మంత్రాన్ని ఇచ్చారు. ఆ అనుగ్రహమాల మంత్రాన్ని మళ్ళీ వినండి, ఇది పూర్తిగా కుండలిని సాధన. ఎందుకంట ఎక్కువ చెప్పక్కర్లేదు, ఎవరికి వాళ్ళు చక్కగా సాధన చేసుకుని. మాస్టారు ఒక రకమైన నిరాశతోటి అన్నారు అని నేను అనుకుంటున్నాను, మీరు చేయలేరులే వదిలేసేయండి అని అన్నారంటే అర్థం, ఆయన ఎంతో ఎక్స్పెక్ట్ చేసి ఎంతో ప్రేమతోటి ఎంతో ఆనందంతో ఒక కొత్త రూపురేఖలు ఇద్దాం మానవ జాతికి, ఒక భూమి మీద ఉన్న జీవులందరూ పరిణామ క్రమంలో ముందరకు వెళ్ళాలి, దీన్ని బాగా ముందరికి తీసుకెళ్తే తొందరగా అవ్వాలి అని ఉంటుంది. ఎందుకంటే భూమి యొక్క ఈ స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్ తొందరగా డెవలప్ అయిపోతుంది కొన్ని కారణాల వల్ల. అది తొందరగా డెవలప్ అయిపోయి అది కనుక దాని గోల్ రీచ్ అయిపోతుంది, ఈ లోపల ఈ మానవాళి రీచ్ కాలేకపోతే వీళ్ళందరినీ కూడా ఈ భూమి తోసేస్తుంది, నిర్దాక్షిణ్యంగా భూమి నుంచి గెంటి వేస్తుంది. ఆ గెంటి వేయడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో జరగకుండా భూమి కంటే ముందరే ఈ భూమి మీద ఉన్న మానవ జాతి ఏదైతే ఉందో అది పరిణామ క్రమంలో నిర్దిష్టమైన గోల్ రీచ్ అవ్వాలి అనే ఒక పరమ ప్రేమతోటి అపారమైన కరుణతోటి మనకు అనుగ్రహమాల మంత్రం. ఆ పేరులోనే ఉంది అసలు మ్యాజిక్, అనుగ్రహము అంటేనే అడగకుండా ఇచ్చేది అనుగ్రహమాల మంత్రాన్ని. అడగకుండా వచ్చింది కాబట్టి దాని వాల్యూ తెలియకుండా పోగొట్టుకోవద్దు. దయచేసి అందరూ బాగా కృషి చేయండి, మీరు నేర్చుకోండి, మీ పరిధిలోకి వచ్చే వాళ్ళకు కూడా చెప్పండి. మాస్టర్ ఇచ్చినవి ఇస్తే చాలు, మనం కొత్తగా చెప్పడం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే ఆయన మించిన వాడు లేడు. అది నా అభిప్రాయం. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ కుండలిని గురించి ఇవాళ చెప్పుకున్న విషయాలు పెద్ద ఎక్కువేం లేవు, కాకపోతే పనికొస్తాయి. ఎందుకు పనికొస్తాయంటే మనం ఏ ఉద్దేశంతో అసలు ఆధ్యాత్మిక సాధన చేయాలి అనే దానికి పనికొస్తాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాంటి చక్కటి గోల్ ఒకటి ఏర్పాటు చేసుకొని మాస్టర్కి తగ్గ శిష్యులం మేము, ఆయన ఇంతటి వాళ్ళగా అయ్యి లోకాలందరికీ, లోకాలన్నిటికీ, లోకం ఒక్క లోకం కాదు, ఎక్కడెక్కడ పని చేయమంటే మాస్టర్ అక్కడక్కడ పని చేసేటట్టుగా మమ్మల్ని తీర్చిదిద్దండి, రెడీగా ఉన్నాం అని మన నుంచి రెడీనెస్ సుముఖం అనే ముద్ర మనం పరమపూజ్య గురుదేవులకి, మాతాజీకి, అలాగే దాదా గురుదేవులకి, పరమ ప్రేమ స్వరూపులైన మాస్టర్కి చూపిస్తూ చేసుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.